நித்யானாமந்தஸ்திமிருமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜலே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தௌஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். வந்தே சிம்புமுமாபதிம் சுரகுரும் வந்தே ஜகத்காரணம் வந்தே பன்னகபூஷணம் முருகதரம் வந்தே பசூனாம் பதிம் வந்தே சூர்யசசாங்கவன்னிநயனம் வந்தே முகுந்தப்ரியம் வந்தே பக்தஜனாஸ்ரயம் ச வரதம் வந்தே சிவம் சங்கரம். வேதவியாச மகர்ஷி அத்தியந்த பக்தி சிரத்தலத்தோ ரச்சி மனக்கு அந்தினட்டு சிவபுராணம்லோ வித்யேஸ்வர சம்ஹிதனு மனம் செப்புக்கொண்டோம். மனுஷிலோ உள்ள அஜ்ஞானாய் தொலகிச்சி ஸ்ரீ வித்யனி பிரசாதிச்சி தத்வாரா கைவல்யாண் அந்தேட்டு சிவபுராண கட்டமுனக்கு வித்யேஸ்வர சம்ஹித சம்ஹித அனகா சரித்திர. எவரி சரித்திர? பரமேஸ்வருடைய சரித்திர. ஆ சரித்திர தேன் செபுத்தோந்தி வித்யலக்கு அதிஷ்டான தேவதையின சிவனிக்கு சம்பந்தின சரித்திர செபுத்தோந்தி. ஈஸ்வருடி வல்ல வித்யலு வச்சாய், ஈஸ்வருடி வல்ல வியாக்கரணம் அந்தி, ஈஸ்வருடி வல்ல மனுஷிக்கு ஆலோசன பட்டிம வச்சிந்தி. ஒகானொக்கப்படி சிவுடு நிருத்யம் பூர்த்தி சேசின தர்வாத தன சேத்திலோ உன்ன டக்கனி பத்நாலுகு பர்யாயாலு வாயின்சாடு. ஈ டமருக்கம் யொக்க சப்தாலு பத்நாலுகு சப்தములు 14 வியாக்கரண சூத்திரங்களா பிரபஞ்சானிக்கு அந்தாய். அவே ஐவுன் அர்லுக் ஏவோம் ஐயௌச் ஹயவரட் லண் யமகணனம் ஜபை கடதஷ் ஜபகடதஸ் கபா சாட்டாத்தா சட்டதௌ கபை சசசர். ஈ 14 சூத்திரால்னி மாஹேஸ்வர சூத்திரங்கள் அண்டாரு. இது மாஹேஸ்வராணி சூத்திராணி. ஈ 14 சிதம்பரம்லோ புட்டே. அக்கட பாணினி அனை ஒரு மகர்ஷி தபஸ்ஸு சேஸ்தே ஆ தபஸ்ஸுக்கு வெச்சுக்கொண்டு சிவுடு கொப்ப நிருத்யம் சேசாடு. நிருத்யமு நிருத்தமு நாட்டியமு ஈ மூடு மூடு ரகாலு. அதுல ஆனாடு சிவுடு சேசினதానికి நிருத்தமு అని பேரு. ஈ நிருத்தம் பூர்த்தையின் தர்வாத ஆயன மோகின்சின டமருகம் நுஞ்சி புட்டின சப்தములు సంస్కృత భాషకి వ్యాకరణమయ్యాయి. అనేక శబ్దాలను మనకి ఇచ్చాయి. అందుకని అప్పటి నుంచి శివుణ్ణి విద్యేశ్వరుడు విద్యలకు అధిష్టాన దేవత అని పొగడ్డం మొదలుపెట్టాం. ఆ మహాత్ముని యొక్క చరిత్ర మొత్తం 7 సంహితల్లో ఉందని, అందులో మొదటి సంహిత పేరు విద్యేశ్వర సంహిత అని మీకు ప్రారంభంలోనే చెప్పాను. ఆ విద్యేశ్వర సంహిత అంతా కూడా శివుడి యొక్క పూజా విధానాన్ని లింగ ఆవిర్భావ ఘట్టాన్ని చెబుతోంది. అందులో భాగంగా పార్థివలింగ పూజా విధానానికి ఏం ఫలితం ఉంది, ఎన్ని రకాలైన లింగాలను పూజిస్తే మనకి ఎంత ఫలితం వస్తుందో కొద్దిగా మనం ప్రారంభించుకున్నాం, ఇవాళ కొనసాగించుకుందాం. పార్థివం అంటే ఏమని చెప్పాను మీకు, పృథివ్యా యదం పార్థివం, భూమి మీద ఉన్న మట్టి నుండి తయారు చేయబడినది గనుక, మట్టికి సంబంధించింది గనుక లింగమునకు పార్థివము అని పేరు వచ్చింది. అనగా పవిత్రమైన ఏ చెత్తా చెదారం లేని మట్టిని ఒక చోట చేర్చి అందులో జలాన్ని కలిపి దాన్ని ముద్దగా తయారు చేసి పానమట్టము మరియు లింగము కలిపి ఒకే ముద్దగా అఖండంగా రెండుగా విడదీయకుండా తయారు చేసేటటువంటి లింగమునకు పార్థివము అని పేరు. ఇక్కడ ఒకటికి రెండు సార్లు మళ్ళీ వ్యాసుడు ఏం చెప్పాడంటే, అఖండం పార్థివం లింగం కుర్యాత్, పార్థివలింగం తయారు చేసేవాళ్ళు అఖండముగా చేయవలను. అనగా కొంతమంది లింగం ఒకటి తయారు చేసి పానవట్టం విడిగా తయారు చేసి ఈ మట్టి లింగాన్ని ఆ పానవట్టంలో మళ్ళీ కలుపుతారు, అలా రెండు కింద విడదీసి తయారు చేసిన లింగం ప్రమాదం తెచ్చి పెడుతుంది, అంటే ఇవ్వవలసిన ఫలితం ఇవ్వదు, అంత్యకాలంలో ఆరోగ్యకరమైన మరణాన్ని ఇవ్వదట. అందుకే ఖండముగా రెండు భాగములుగా పార్థివలింగం తయారు చేసి అర్చన చేసేటటువంటి వాళ్ళకి చివరి రోజుల్లో ఆరోగ్యం బాగుండదు అని నేను చెప్పట్లేదు బాబు, నేను ఏం చెప్పినది ఇక్కడ ఉన్నవి చెబుతున్నారు. ఖండం చెయ్యొద్దు, అఖండం చెయ్యండి అని శివపురాణంలో చెబుతున్నాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం పౌరాణికుల యొక్క నియమం. ఎవరైనా అడిగితే వచ్చి చూసుకోండి అని చెప్పాలి కదా, అలా చెబుతూ ఉంటాం. ఎవరైనా ఒకళ్ళు అనుకుంటారు అనే భయం లేకుండా నిర్భయంగా ఉన్నదొన్నట్టుగా చెప్పటమే పౌరాణిక ధర్మం. అందువల్ల ఎందుకంటే పార్థివలింగం అఖండముగా తయారు చేసి పూజించిన వాడు సకల శుభాలు పొందుతాడు. ఈ పూజ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మనస్సు లగ్నం చేసి ఇంద్రియ నిగ్రహంతో చెయ్యాలి. శివలింగారాధన చేస్తున్నప్పుడు లింగం మీద దృష్టి కాకుండా దృష్టి మరో దాని మీద ఉంటే ఆ పూజ వ్యర్థమైపోతుంది. అందుకే అన్నిటికంటే మనస్సే ప్రధానమన్నారు అజ్ఞానులు. మనస్సేమో చిత్తాన్ని శివుడి మీద ఉంచరు, చిత్తం శివుడి మీద ఉంచకుండా విత్తం మీద ఉంచి శివుడిని పూజిస్తే అదంతా ఎందుకు పనికి రాకుండా వ్యర్థమైపోతుంది. అనుక్షణం జాగరూకులమై మనం ఏ అర్చన చేస్తున్నామో ఆ అర్చన మీద మనస్సు లగ్నము చేసి చేసే పూజ ఈ జన్మలోనే ఫలిస్తుంది. వేల సంవత్సరాలు తపస్సు చేసిన కొంతమంది పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారం ఎందుకు పొందలేకపోతున్నారు అని ఒకప్పుడు వ్యాసుణ్ణి ఆయన కొడుకు శుకుడు అడిగాడు. అప్పుడు ఆయన, నాయన ఎన్ని వేల సంవత్సరాలు పరమేశ్వర ఆరాధన చేసినా రెండు నిమిషములు కూడా పరమేశ్వరుడి మీద వాడి మనస్సు ఉండడం లేదు, మనస్సు ఇతర విషయాల మీదకి పోతోంది. ఇవాళ గురువారం కాబట్టి ఈ పూట సాయంకాలం అన్నం తినకుండా టిఫిన్ తిందాం అని ముందే డిసైడ్ వస్తాడు కదా. ఇంక ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి 8:30కి గురువుగారు గ్యారంటీగా వదులుతారు. 8:30 ఇంటికి వెళ్ళాక ఈ పూట ఇంట్లో ఏం టిఫిను, వచ్చేటప్పుడు చెప్పకుండా వచ్చాను మా ఆవిడ గారు కొందరు, ఆవిడ కూడా ఇక్కడికి వస్తే ఆవిడే చేయాలిగా, ఇది ఇక్మాలమ్మ గుడికి ఏ టిఫిన్ పెట్టినా నచ్చట్లేదు, ఇంటికి వెళ్ళాక ఈ పూట ఏం చేయాలి అని ఈవిడ. ఈ 6:30 నుంచి 8:30 దాకా గురువారం నాడు ఇంటికి వెళ్ళాక చెయ్యవలసిన టిఫిన్ మీదే దృష్టి పెట్టుకుని ఇడ్లీయా, ఇడ్లీలోకి పల్లీల చట్నీయా, చట్నీ అయిన తర్వాత మ్యాట్నీయా అనుకుంటే చివరికి వెళ్ళేందు పనికి రాకుండా చట్నీ చట్నీ అయిపోతారు. అదే అర్చన చేసిన కాశ్యపు ఇక మిగతా విషయాలను మర్చిపోయి పరమేశ్వరుడు తప్ప మరొకటి కనపడకుండా ఉంటే అటువంటి వాడికి తక్షణం ఆ పూజా ఫలితం లభిస్తుంది. అందుకని ఇంద్రియ నిగ్రహంతో మనస్సుని లగ్నం చేసి ఏ అర్చన అయినా చెయ్యాలి. నాకు విద్య కావాలి, నేను అనుకున్న విద్యని పొందాలి. ఎంఏ అంటే ఎంఏ చదవాలి, ఇప్పుడు ఎంఏకి అసలు విలువ లేదు కాబట్టి ఎంటెక్ చెయ్యాలి, లేదా ఇంకా పైన ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలి. ఈ మధ్యకాలంలో ప్రతివాడికి ఉద్యోగం అంటే అమెరికా తప్ప మరొకటేం లేదుగా, అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించాలి. విద్య ఉద్యోగం కావాలి అనుకున్నవాడు ఏం చేయాలట, విద్యార్థి పురుష ప్రీత్యా సహస్రమిత పార్థివం. మట్టితో చిన్న చిన్న లింగాలు 1000 చేసి 1000 లింగాలని విద్యార్థుల చేత అర్చన చేయిస్తే, అభిషేకం చేయిస్తే విద్యార్థి అనుకున్న విద్య పొందుతాడు. వాడు అనుకున్న దాంట్లో గ్యారంటీగా విజయం పొందుతాడు. కాబట్టి విద్యార్థులు విద్యలో ఔన్నత్యం పొందాలంటే, మంచి ర్యాంకు పొందాలంటే, అనుకున్న చదువుని ఎడ్యుకేషన్ పూర్తి చేయాలంటే 1000 పార్థివలింగాలను పూజించాలి. పైగా ఇక్కడ ఏమన్నాడు తెలుసా, నిశ్చయాత్ఫలప్రదం. 1000 లింగాలని భక్తితో కుర్రవాడి చేత పూజ చేయించండి, ఫలితం వచ్చి తీరుతుందన్నాడు. చెప్పింది వేదవ్యాసుడంతటి వాడు కాబట్టి అవి తీరుతుంది. మాకు విద్య ఎందుకండి, ధనం చాలు బావో అనుకున్నవాడు ఏం చేయాలట, విడిచిపెట్టకుండా 11 సోమవారాలు 500 పార్థివలింగాలని తయారు చేసుకుని పూజ చేసి, పూజ అయిపోయాక ఈ లింగాలని వీలుంటే నదిలో లేదా ఇంట్లో ఉన్నటువంటి చెట్లోనో ఎక్కడో చెట్ట పెట్టేయాలి. అలా నిమజ్జనం చేసినటువంటి వాడికి ధనం లభిస్తుంది, జీవించడానికి సుఖంగా బ్రతకడానికి కావలసినంత ధనం వస్తుంది. పుత్ర సంతానం కావాలి అనుకున్నవాడు విడిచిపెట్టకుండా 40 రోజుల పాటు 1500 పార్థివలింగాలని తయారు చేసుకుని పూజ చేస్తే వాడికి గ్యారంటీగా పుత్ర సంతానం కలుగుతుంది. ఓ పళ్ళెల్లో, ఓ చక్కని పళ్ళెల్లో 1500 లింగాలు పెట్టుకుని అవి కరిగిపోతున్నా పట్టించుకోకుండా ఈ 40 రోజులు రోజు యథాశక్తిగా పూజించాలట, కొద్ది కొద్దిగా అభిషేకం చేయాలట. అభిషేక జలం తీసేటప్పుడు ఒక్కోసారి పార్థివలింగం కరిగిపోవచ్చు, కరిగిపోయినా మనం పట్టించుకోవద్దన్నాడు. అలాగే భక్తితో చేసేస్తే వాడికి అనుకున్న పుత్రుడు లభించి తీరుతాడు. నాకు మంచి బట్టలు కావాలండి అనుకున్నవాడు 500 పార్థివలింగాలను పూజించాలి. దీనికి ఒక కారణం ఉంది, కొంతమందికి ఎంత గింజుకున్నా మంచి వస్త్రాల యోగం ఉండదు. నాకు ఒక శిష్యుడు ఉండేవాడు, వాడికి కష్టపడి నేను మంచి మంచి బట్టలు తీసుకొని చేతిలో పెట్టేవాడిని. అదేం కర్మమో, పంచిపెట్టిన ప్యాంటు షర్టు పెట్టినా ఇది వచ్చే ఏడాది కట్టుకుందాం, ఈ రోజుకు మాత్రం ఈ పాత గొడ్డ కట్టుకుందాం అని మళ్ళీ దిక్కుమాలిన కొల్లాయి గొడ్డే కట్టుకునేవాడు. నేల తొడవడానికి ఉపయోగించుకునే తువ్వాలు లాంటి తువ్వాలు కట్టుకుని ఇంట్లో తిరిగేవాడు. ఒక్కొక్కటి జాతకం ఏమిటో తెలియదు కానీ ఎన్ని బట్టలున్నా బట్టలు కట్టుకోవడం కూడా ఒక యోగం, కట్టుకోరు. ఈ పూటకి పాత వస్త్రంతో గడిపేద్దాం, నెక్స్ట్ ఇయర్ కొత్త బట్టలు కట్టుకుందాం అనుకుంటాడు. అప్పటికి నెక్స్ట్ ఇయర్కి కొత్త బట్టలు కాస్త చివికిపోతాయి, ఏవేవో కొట్టేస్తాయి, ఎందుకు పరికి రాకుండా పోతాయి. ఇవి బీరువాలో దాచేస్తే ఏమవుతాయి అనుకుంటారు, కొంతకాలానికి వచ్చిన పంచెల్లా లేక వచ్చిన ప్యాంట్ ఎల్లా బీరువాలోనే పెట్టి కట్టుకోకుండా అట్టే పెడితే ఆ తర్వాత కొంతకాలానికి అవి ఎందుకు పనికిరావు. అందుకే కావాలి, ఈ మధ్యన ఒక ఆవిడ ఇంట్లో 500 పట్టుచీరలు ఉన్నాయట, కొంతకాలం నుంచి కట్టకుండా కొత్తవి తెచ్చుకోవడం, ఇవన్నీ దాచేయడం. ఆ తర్వాత చూస్తే బీరువంతా పిగిలిపోయేది చీరలు మిగిలేయట. కొంతమంది కర్మయోగం, తాము కట్టుకోరు ఇతరులకు ఇవ్వరు, వచ్చినా కట్టుకోలేరు. హా ఇక చక్కగా ఇలా అంచుపంచి కట్టుకోవాలి. అలా పట్టుకొచ్చి ఏ హరిగారు ఇచ్చారు అనుకోండి, ఇచ్చిన మర్నాడు కట్టేస్తే ఎంత సుఖంగా ఉంటుంది. మళ్ళీ ఏడాదికి దాచుకుందాం అంటే ఏడాది తర్వాత నువ్వు ఉంటావో పంచి ఉంటుందా, మనమే ఉండం, ప్రపంచమే ఉండదు, ఇక పంచి ఎక్కడ ఉంటుంది. ప్రపంచం చటుక్కును మారిపోతుంది. శంకరాచార్యులు వారు భజగోవిందంలో ఏం చెప్పారు, దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి నముంచత్యాశావాయుః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మహానుభావులు భూలోకంలో ఉంటారు కనుక మూఢమతే, జరుగుతున్న దాన్ని పట్టించుకోక నేను శాశ్వతంగా సుఖంగా ఉంటాను అనుకున్నవాడిని మాత్రమే మూఢుడు అంటారు. వేదముల మీద శాస్త్రముల మీద పట్టు లేక, వాటి మీద అర్థం తెలియక, అందులో చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోక, వాటిని నమ్మక, నోటికొచ్చినట్టు వాగేటటువంటి వాడు, శాస్త్ర మర్యాదని ఉల్లంఘించి స్వేచ్ఛగా పనులు చేసేవాడు, జరగబోయే పరిణామాలు తెలుసుకోలేని వాడు, ఇటువంటి వాడిని మూఢ అంటారు. ఒరే మూఢమతి, గోవింద 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 అని 3 సార్లు అనరా అంటే బాగుపడతావు, నీకు తెలియదు రోజు రోజు కాలం గడిచిపోతుంది. సాయం ప్రాతః, సాయంకాలం గడుస్తుంది మళ్ళీ పగలైపోతున్నది. దిన యామిన్యౌ, దినము అంటే పగటిపూట, పగలు తెల్లారుతోంది, యామిని రాత్రి అవుతోంది. దిన యామిన్యౌ అంటే రేయింబవళ్ళు గడుస్తున్నాయి, రాత్రి దివము పగలు సాయంకాలము, ఇలా నిరంతరం కాలం గడిచిపోతున్నది. శిశిరం వసంతం, ఈ ఋతువులు గడుస్తున్నాయి, మన కళ్ళ ముందు ఎన్నో ఋతువులు వెళ్ళిపోయాయి, ఇక కాలం అలా వెళ్ళిపోతూనే ఉన్నది. మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఉపన్యాసం మొదలుపెట్టింది 11వ తారీఖు నాడు, 11వ తారీఖు నాడు సాయంకాలం ఉపన్యాసం, అప్పుడే 5 రోజులు గడిచాయి. ఇలాంటి 5లు ఎన్ని గడిచాయి, నేను ఇక్కడ పోయి ఉపన్యాసం మొదలుపెట్టి నేటికి 12 ఏళ్ళు దాటిపోయింది, కళ్ళ ముందు 12 సంవత్సరాలు. ఇలా 7 గడిచిపోతూ ఉంటే పునరాయాత మళ్ళీ వస్తూనే ఉన్నాయి, రాత్రి విడుతోంది, పగలు విడుతోంది, సాయంకాలం విడుతోంది, సంధ్యా సమయం వెళ్ళిపోతుంది, ఋతువులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కాలహ కాలము క్రీడతి అలా గడిచిపోతుంది, గచ్చతి ఆయుహు ఆయువు రోజు రోజుకి గతించిపోతుంది, మనకి తెలియక ఏమనుకుంటున్నావు అనమాట, పుట్టినరోజు పండగ వచ్చిందండి అనుకుంటున్నావు. పుట్టినరోజు పండగ కాదు, నీ జీవితంలో సంవత్సరం దండగ అయ్యింది. నువ్వు అంతకంతకీ మృత్యువుకు దగ్గర పెడుతున్నావు అనమాట. చక్కగా నాకు 50 ఇయర్స్ వచ్చాయండి, షష్ఠి పూర్తి అండి అంటాడే, ఇది షష్ఠి పూర్తి కాదు, యముడి దగ్గరికి పుష్టి పూర్తి, మొదలష్టి పూర్తిది. కాలం మహాభయంకరంగా వెళ్ళిపోతుంది. కళ్ళు మూసి తెరిచేలోకి మనం ఉండం. ఇవాళ మనం ఉన్నాం, మన అదృష్టం బాగుంది కనుక నా మెడలో ఈ మల్లెపూల దండేశారు. ఇంకో 37 పోయాక మెడలో వేయకుండా పటానికి వేస్తారు. మంచి వాళ్ళు అయితేను. కొంతమంది దిక్మాలోళ్ళు ఉంటారు, ఎన్ని పురాణాలు విన్నా చచ్చిపోయిన తర్వాత పటానికి కూడా దండ వేయరు, అది కూడా దండగా అనుకుంటారు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ కళ్ళు మూసి తెరిచేలోకి ఎంతమంది వెళ్ళిపోతున్నారండి. మన కళ్ళ ముందు ఎన్ని కోట్ల మంది పుట్టారు, పోయారు, వీళ్లతో పాటు మనము పోతున్నాం. అయినా తెలియక తదపి అయినప్పటికీ, అంటే ఆయువు నశించిపోతున్నప్పటికీ, ఆశావాయువు న ముంచెతి, ఆశ అనే ఒక వాయువు మాత్రం నేను విడిచిపెట్టదు. రోజు ఇంకా నేను బతుకుతాను, ఆరోగ్యంగా ఉంటాను, మూటలు గడతాను, కోటలు గడతాను, ఇంకా తింటాను, సినిమాలు చూస్తాను, షికారులు చేస్తాను అనుకుంటాడు ఈ పిచ్చాడు. రేపు అనుకునేలోపు ఆ రేపు అనేది మనకు వస్తుందో లేదో తెలియదు. యమధర్మరాజు గారికి చాలా నియమం ఎక్కువ, కఠోర నియమం కలిగిన వాడు. ఆయువు తీరగానే సింగిల్ మినిట్ పర్మిషన్ ఇవ్వడం ఏంటండి ఆయన? యమధర్మరాజు గారు లేటుగా వచ్చిన వాళ్ళకి పరిపక్షణ ఇవ్వడం, ఖచ్చితంగా 5 గంటల 45 నిమిషములకు వీడి ప్రాణం తీయాలి అనుకుంటే ఆయన 2 నిమిషాలు ముందే ఉండి వీడిని బెదిరించి ప్రాణం పట్టుకుపోతాడు. అందుకే యముడికి సమవర్తి అని పేరు. అందరినీ సమానంగా చూస్తూ సమయం రాగానే పట్టుకుపోతాడు ఆయన. ఎక్కడ ఎవడి మీద పక్షపాతం లేదు, కన్న బిడ్డలైనా సహించడు ఆయన. అందరినీ పట్టుకుపోతాడు, వీడు నా కొడుకు, వీడు నా అల్లుడు, వీడు మా వంశం వాడు, కాబట్టి వీడిని పాపం వికారినామ సంవత్సరంలో కాకుండా ఇంకో సకారినామ సంవత్సరంలో పట్టుకెడదాం అనుకోట ఆయన. అందుకని యమధర్మరాజు గారికి మాత్రం ఏమాత్రం జాలి ఉండదు. ఇది తెలుసుకుని సాధ్యమైనంత వరకు నిరంతరము జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చిన మూటలు కట్టి దాచడం కాక సద్వినియోగం చెయ్యాలి. వస్త్రాలు ఎక్కువైపోతే తాము కట్టుకోవడం లేదా 10 మందికి దానం చేయాలి. ఎప్పుడు బీరువాలో దాచే చివరికి కట్టకపోతే ఏమైపోతాయి, పాడైపోతాయి. మా చిన్నప్పుడు గణపురం అనే ఊళ్ళో కొంతకాలం ఉన్నామని చెప్పాను కదా, ఆ ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, ఎన్ని కోట్లు దాచాడో లెక్కలేదండి బాబు. ఆయన చచ్చిపోయిన తర్వాత బీరువాలన్నీ అతి కష్టం మీద ఎక్కడున్నాయో తాళాలు తెలుసుకుని తీశారు. ఆయన పిల్లలు లేరు, పిల్లలు యాక్సిడెంట్లో చచ్చిపోయారు, అంతా పోయారు. చివరికి ఊళ్ళో వాళ్ళంతా కలిసి తాళాలు తీస్తే బీరువాల నిండా, ఇదంతా నేను చెప్పింది ఎప్పుడు, 1985లో. ఆనాటికి 20 రూపాయలు కట్టాలంటే ఎంత విలువ తెలుసా ఇంకా మీకు? అప్పటికి ఇంకా 10 రూపాయలకి రూపాయికి ఎంత విలువ కదా? 20 రూపాయల కట్టలు ఎక్కువ ఉన్నాయండి. ఆ కట్టలన్నీ నుసినుసి పొడిపొడి అయిపోయి ఇంట్లో బీరువాల నిండా కట్టలే. ఈ దుర్మార్గుడు ఈ కట్టలని అందులో పెట్టి చివరికి బట్ట లేకుండా పోయాడు. అక్కడ ఏ నరకంలో ఏమనుభవిస్తున్నాడో తెలియదు. కానీ ఏమిటి సాధించాడు దానివల్ల? ఎవరికైనా పిల్లలకైనా ఇవ్వాలి, పిల్లలు లేరు, కనీసం ప్రజలకన్నా ఇవ్వాలి, తానేనా అనుభవించాలి. డబ్బుకి 3 లక్షణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే దానం, భోగంచ, నాశంచ. ఒకటి దానం, అది నీకు ఎంతో ఉపయోగపడుతుంది. దానం చేసావా, పరమేశ్వరుడి సన్నిధానానికి కడతావు. ఒకవేళ జన్మంటూ వస్తే ఉత్తమ జన్మ, గుంటూరులో నిరంతరం పురాణాలు వింటూ దాన ధర్మాలు చేసుకునే పవిత్రులైన మీబోటి వంటి వారి ఇళ్లలో పుడతారు, మంచివాళ్ళుగా పుడతారు, హాయిగా సంస్కారవంతులుగా పుడతారు, కాస్త మళ్ళీ భోగాలు అనుభవిస్తారు. దానం చేయటం వల్ల ఉత్తమ జన్మ వస్తుంది. పోనీ కనీసం దానం చేయకపోతే భోగం మనమైనా అనుభవించాలి. కాస్త గుడ్డ కట్టుకుని సినిమాలో షికారులో చూసి ఇళ్ళు కట్టుకుని కాస్త కాస్త కారుల్లో తిరుగుతూ బేరం అంటూ ఉంటే మనమైనా అనుభవించామనే సంతృప్తి ఉంటుంది. భోగం ఎప్పుడు తనకి మాత్రమే తాత్కాలికంగా పనిచేస్తుంది. దానం ఉత్తమ గతులు ఇస్తుంది, భోగం శరీర సుఖం ఇస్తుంది. ఈ రెండు చేయకపోతే ఏమవుతుంది? చివరికి నాశం, ఈ ధనం అంతా నాశనం అవుతుంది, దాన్ని ఎవడో తగలబెట్టేస్తాడు. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా ఎప్పుడో భవిష్యత్తులో ఏదో వస్తుంది అనుకోరు. దానికోసం కొంతవరకే జాగ్రత్త పడతారు, నిరంతరం దాని మీదే దృష్టి పెట్టరు. అందుకని వస్త్రములు వీలున్నంత వరకు కట్టుకోవాలి, ఇతరులకు ఇవ్వాలి. అలా వస్త్రములు హాయిగా కట్టుకోవాలని కోరుకునేవాడు 500 పార్థివలింగాలను పూజించాలి. ఒకవేళ మోక్షం కోరుకోవాలంటే దానికి లెక్కలేదట. మోక్షార్థి కోటి గుణితం, కోటి అంటే ఇన్ఫైనైట్ అని అర్థం, ఇక్కడ అనంతము అని అర్థం. అనంతలింగాలని తనకు తోచినప్పుడల్లా అనేక పార్థివలింగాలని తయారు చేసుకుని వీలున్నప్పుడల్లా అర్చన చేసేవాడు. అందులో ముఖ్యంగా సోమవారం కానీ, చతుర్దశి కానీ, మాస శివరాత్రి కానీ, శివరాత్రి కానీ, అష్టమి నాడు కానీ, ఇటువంటి పవిత్ర దినాలలో, పర్వదినములలో లెక్కలేనట్లుగా అంటే లెక్క పెట్టకుండా తోచినన్ని పార్థివలింగములను చేసి పూజించువాడు ముక్తి పొంది తీరుతాడు. నాకు భూమి కావాలి, కాస్త పొలమో స్థలమో కావాలి అనుకున్నవాడు వాడేం చేయాలట, భూకామశ్చ సహస్రకం, 1000 పార్థివలింగాలని భక్తితో పూజించినవాడు, అభిషేకించినవాడు తప్పక భూమిని పొందగలుగుతాడు. నాకు ఇవేమొద్దండి, శివానుగ్రహం చాలు అనుకున్నాం అనుకోండి, అప్పుడేం చేయాలట, దయార్థి చత్రిసాహస్రం, శివుని దయ తప్ప నాకింకేమీ వద్దు అనుకున్నవాడు, పరమేశ్వర కరుణ కావాలనుకున్నవాడు 3000 పార్థివలింగాలని చేయించుకోమన్నాడు, వాటిని అభిషేకం చేయించుకోవటం. ఈ అభిషేకాలు, ఈ అర్చనలు ఇంట్లో కంటే గుడిలో, గుడిలో కంటే తీర్థస్థలాలలో, నదీ తీరాలలో ఇంకొంచెం ఎక్కువ ఫలితం ఇస్తాయి. ఎక్కడైనా చెయ్యండి, కానీ సహజంగా గృహంలో కంటే ఇప్పుడు గుళ్ళోకి ఉన్నారు మన చక్కగా శివార్చకులు ఉన్నారు, అటువంటి వారిని అయ్యా ఆలయంలో ఏదో మూల నా చేత ఈ లింగార్చన చేయించండి అని అడిగితే వారు తప్పక దయతో చేసి పెడతారు. అర్చకులకి సహజంగా కరుణ ఎక్కువ ఉంటుంది కనుక ప్రేమతో దయతో చేసి పెట్టారనుకోండి ఇంకొంచెం ఎక్కువ ఫలితం వస్తుంది. అదే ఏ గంగానదీ తీరం వంటి తీరంలోనో చేసుకుంటే అది ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తుంది. కాశీ వంటి దివ్యక్షేత్రాలలో, గంగా తీరంలో చేస్తే అది అనంత ఫలితం ఇస్తుంది. ఇలా వారి వారి శక్తిని బట్టి చేసుకోమన్నారు. భూతప్రేత పిశాచాలు పట్టి పీడిస్తున్నవాడు 1000 పార్థివలింగాలని పూజిస్తే ఎటువంటి భూతప్రేత పిశాచ భయమైనా తొలగిపోతుంది. శత్రువులు పెరిగిపోయారు, ఈ శత్రువులు నాశనం అయిపోవాలి, శత్రువులు మిత్రులు అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలట, 500 లింగములను, పార్థివలింగాలను పూజిస్తే శత్రు వినాశనం అవుతుంది. జైలు పాలైపోయిన వాడు నిగడాన్ ముక్తి కామస్తు సహస్రం సార్థముత్తమం. నిగడము అంటే సంఖ్యళ్ళు, అనగా జైలు పాలైన వాడు, కారాగృహానికి వెళ్ళినవాడు, జైలులో బందీభూతుడైన వాడు 1500 లింగములను తన పేరు మీదుగా అర్చన చేయించుకుంటే, అభిషేకం చేయించుకుంటే ఎందుకు ఈ మాట అన్నారు, వాడు జైల్లో ఉన్నాడు, వాడేం చేస్తాడు అక్కడ. కాబట్టి జైల్లో ఉన్నవాడి పేరు మీదుగా గోత్రనామాలతో వాళ్ళ ఆవిడో లేకపోతే పిల్లలో అభిషేకం చేయిస్తే, 1500 పార్థివలింగాలకి పూజ చేయిస్తే వాడు శీఘ్ర కాలంలో విముక్తి పొందుతాడు. ప్రభుత్వ భయం ఎక్కువైపోయింది, ఇన్కమ్ ట్యాక్స్ భయం ఎక్కువైపోయింది అనుకున్నప్పుడు 500 లింగాలను పూజించాలి. దొంగలు మన సొమ్ము ఎత్తుకుపోయినప్పుడు 200 పార్థివలింగాలను పూజించి దొంగలు ఎత్తుకుపోయిన సొమ్ము తిరిగి రావాలనుకుంటే గ్యారంటీగా వస్తుంది. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, ఆర్థికంగా చితికిపోయిన వాడికి ఇది ఒక గొప్ప అవకాశం అన్నమాట. సంపద కావాలనుకుంటే ఏం చేయాలో ఇందాకే చెప్పాను, ఇవన్నీ విని వీటిలో పార్థివలింగ అర్చనకి పెద్ద ఖర్చు కూడా ఏముంటుంది, భక్తితో చేస్తే చాలు కదా, పోనీ ఏమి రూపాయి లేకపోతే ఇంత మట్టితో లింగాలని, చిన్న చిన్న లింగాలను తయారు చేసుకుని నీళ్లు పోసి పూజ చేసిన ఆయన అనుగ్రహిస్తాడు. శివుడు అవ్యాజ కరుణామూర్తి. ఒకవేళ మన దగ్గర ధనం లేదు, అభిషేకం చేయడానికి పంచామృతాలు లేవు, ఏమీ లేకపోతే అప్పుడు ఏం చేయాలట, ఈయన నీళ్లు తల్లినా సంతోషిస్తాడు ఆయన. అందుకే రాజశేఖర చరిత్రలో అయ్యలరాజు మాదయ్య గారి మల్లన ఒక గొప్ప పద్యం రాశాడు. మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర అని ఒక చరిత్ర రాశాడు. రాజ అంటే చంద్రుడు, రాజశేఖరుడు అంటే చంద్రశేఖరుడు, శివుడు అని అర్థం. శివుడి చరిత్ర చాలా అందంగా రాశాడు ఆయన, అష్టదిగ్గజాల్లో ఒకడాయన. మహానుభావుడైన శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉండి శివుడి మీద గొప్ప కావ్యం రాశాడు. అందులో ఒక చిన్న పద్యం ఉంటుంది, నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి, నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి, పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచు, కామధేనువు వానిల్టి గాడి పసరము అల్లసురశాఖి, వానింటి మొల్ల చెట్టు. శివుడికి అభిషేకం చేయటానికి శక్తి లేక పాపం ఒకడు దూరం నుంచే శివలింగం మీదకి ఇన్ని నీళ్ళు ఇలా జల్లాడట. నిజానికి ఆయన అభిషేకం చేయలే, జల్లాడు ఇలా నీళ్ళు. దాంతో శివుడికి ఆనందం కలిగింది. పాపం నా దగ్గర కంటే రాలేకపోయావా నాయన, దూరం నుంచే చెంబులో ఉన్న నీళ్లు ఇలా జల్లావా అని. ఇదే మహాభిషేకం, మహన్యాసపూర్వక అభిషేకం అని భావించి వెంటనే ఏం చేశాట, కామధేనువుని వాడింట్లో కట్టేశాట. కామధేను మన ఇంట్లో ఉంటే ఏమిటి, ఏ కోరిన కోరికైనా తీరుస్తుంది అనగా ఇన్ని నీళ్లు చల్లిన వాడికి కూడా పరవశుడై కోరిన కోరికలు తీర్చాడనమాట. ఆయన ఏం కోరితే ఆ కోరిక తీర్చేశాడు. ఇక మరొకడు ఉన్నాడు, పత్రి పట్టుకొచ్చాడు పట్టుకురావటం, కానీ శివుడి మీద వేయడానికి అవకాశం లేక జనం ఎక్కువగా ఉంటే క్యూలో నిలబడలేక దూరం నుంచి పత్రిలో విసిరి వెళ్ళిపోయాట. అందుకే పత్రి అనకుండా పత్తిరి ఇసుమంత ఎవ్వాడు పారవయచ్చు అన్నారు. భక్తితో శివుడి మీద పెడితే అది పత్రి అంటాం, కానీ భక్తితో పెట్టడానికి అవకాశం లేదు, శ్రద్ధతో వాడు పూజ చేయడానికి టైం లేదు. బహుశా ఏ శివరాత్రి నాడు ఎగుళ్ళోకి వెళ్ళి ఉంటాడు, ఓ జనం బాగా ఉన్నారు, వీడు ముసలాడు లైన్లో నిలబడలేడు, ఈ ఇచ్చిన పత్రి లోపల గడుతుందో లేదో అందుకని తట్టుకోలేక దూరం నుంచే అలా విసిరాడు. అదృష్టం బాగుండి ఈ పత్రి లోపల పడింది. అలా పారేస్తే మనలాంటి వాళ్ళకైతే ఒళ్ళు మండిపోదు. ఉదాహరణకు మీరు పురాణానికి వచ్చి దూరం నుంచి పూలదండ నా మీదకి విసిరేస్తే చూసేవాళ్ళు నేనేం పట్టించుకోను, కానీ వీళ్ళు ఏమంటారు, ఏమన్నా అసలు మీకు బుర్ర ఉందా, గురువుగారు పురాణం చెబుతుంటే విసురుతావా అంటారు, విసురుతావా అని కసురుతారు. కానీ పాపం శివుడు కదా, దూరం నుంచే పత్రి విసిరిన ముసలాయన్ని చూసి నాయన దగ్గరకు రాలేక నా మీదకి పత్రి విసిరేవా, ఇదే నా క్వాలిటీ బిల్వపత్రార్చన అని భావించి వెంటనే దొడ్లో కల్పవృక్షం నాటాట. కల్పవృక్షం కూడా కోరిన కోరికలు తీరుస్తుంది అనగా ఇంత పత్రి విసిరిన వాడికి కూడా ఏం కోరిక కావాలంటే కోరిక తీరుస్తాడు ఆయన. అందుకే ఈశ్వరుడికి అవ్యాజ కరుణామూర్తి అని పేరు. ఏ వంక లేకుండా మనల్ని ప్రేమిస్తాడు ఆయన. మనం ఒకళ్ళని ప్రేమించాలంటే అవతలి వాడి వల్ల స్వార్థం ఉండాలి. ఈ వ్యక్తికి మనం ఉపకారం చేస్తే వాడు మనకు ఉపకారం చేస్తాడు అనుకున్నప్పుడే ఒకళ్ళకొకళ్ళం సాయం చేసుకుంటాం. ఉట్టినే ఒకళ్ళకొకళ్ళు సాయం చేస్తారా, చేయరు. ఏదో ఒక ప్రయోజనం ఆశించకుండా ఈ ప్రపంచంలో ఎవడూ ఏ పని చేయడు. రూపాయి వస్తుందంటేనే ఏ పనైనా చేస్తున్నాడు. రూపాయి కోసమే ఇంత పాపాయి కూడా ఈ కలియుగంలో పనిచేస్తుంది. ఏమీ రాదంటే ఎవరూ చేయటంలా. కానీ పరమాత్మ మాత్రం, పరమేశ్వరుడు మాత్రం ఏ సంపాదనతో ఏ ప్రయోజనముతో సంబంధం లేకుండా మనం ఆయన భక్తులమని భావించి మన కోరికలు తీరుస్తాడు. మన వల్ల ఆయనకేం ప్రయోజనం, మనం పూజ చేస్తే అంత చెయ్యకపోతే అంత, మనం నీళ్లు పోస్తే అంత పోయకపోతే అంత, సమస్త లోకాలు నా పిల్లలు వీళ్ళని నేను బాగు చెయ్యాలి అనుకోవడం వల్ల ఆయన మనకు ఉపకారం చేస్తున్నాడు కనుక ఆ పరమాత్మని అవ్యాజ కరుణామూర్తి అన్నారు. అటువంటి పరమాత్ముణ్ణి జైల్లో ఉన్నవాడు, దొంగల వల్ల కష్టాలు వచ్చినవాడు, మహారాజా భయం కలిగిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా దారిద్ర్యం పోవాలనుకున్న వాళ్ళు 5000 చేస్తే మంచిదట. దారిద్ర్యే పంచసాహస్రం, 5000 లింగములు పార్థివ లింగములు తయారు చేసి పూజ చేస్తే భయంకర దారిద్ర్యం తొలగిపోతుంది. మళ్ళీ చెబుతున్నాను, దారిద్ర్యే పంచసాహస్రమయుతం సర్వకామదం. దారిద్ర్యం పట్టుకున్నప్పుడు ఇంక ఎవడూ మనకి సాయం చెయ్యడం లేదు అనుకున్నప్పుడు, ఈ దారిద్ర్యం నుంచి ఎలా బయటపడాలి బాబోయ్ అనిపించినప్పుడు చిన్ని చిన్ని పార్థివలింగాలు 5000 తయారు చేసి భక్తితో పూజిస్తే అన్ని కోరికలు తీరుతాయి, సకల సంపదలు వస్తాయి. తాము చేసుకోలేనప్పుడు ఏం చేయాలని చెప్పారు, ఇతరుల చేత చేయించుకోమన్నారు. అలా చేసుకున్నా ఆయన సంతోషిస్తారు. జైల్లో ఉన్నవాడు తనంతా తాను చేసుకోలేడు కదా, అలాంటి వాడి కోసం బయట వాడు ఎవరు చేసినా ఆయన అనుగ్రహిస్తాడు. ఎలా చేసినా భక్తితో చేస్తే సంతోషిస్తాడు ఆయన. మన శక్తిని బట్టి నేను చెప్పాను ఇందాక మీకు పంచామృతాలు చేయలేకపోతే కనీసం నీళ్లతో అయినా అభిషేకం చేయండి. ఎక్కడో చోట ఇంత పత్రి దొరకడం కష్టం కాదు కాబట్టి పత్రితో పూజ చేయండి. ధనం ఉంటే మాత్రం లోభించకూడదు, అన్నీ ఉండి లోభించమని చెప్పలేం. మళ్ళీ పేదవాడికి నీళ్లు పోసినా పర్వాలేదు అన్నారు, కానీ కోట్లు కోట్లు ఉండి పర్వాలేదు పద్మాకర్ గారు చెప్పారుగా నీళ్లు పోసినా చాలట, పాలు ఎందుకులే, పాలు కడుపులో పోద్దాం నీళ్లు శివుడి మీద పోద్దాం అంటే నీ సంగతి ఆయనకి తెలుసు. దౌర్భాగ్యడ ఇంత సంపద ఉండి నా నెత్తి మీద నీళ్లు వస్తాట్రా అని రేపడితే నీళ్లు కూడా లేకుండా చేస్తాడు. కాబట్టి అన్నీ ఉండి లోపించకూడదు సుమా. అన్నిటికంటే అతి భయంకరమైనది లోభం. లోభశ్చేదగుణేన కిం, పిసిరిగొట్టుతనం అనేది ఒకటి ఉంటే ఇంకంతకంటే వేరే పాపం మరొకటి లేదు. అత్యంత ప్రాచీన కాలంలో మహానుభావుడు నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులందరికీ సోత మహర్షి ఈ పురాణం, ఇలాంటి పురాణాలు ఎన్నో చెప్పాడు ఆయన. ఇలా పురాణాలు చెబుతూ ఒకనాడు ఆ పౌరాణికుడు నైమిషారణ్యంలో గోమతి అని పిలువబడేటటువంటి నద తీరానికి వెళ్ళాడు. నైమిషారణ్యంలో గోమతి అనే పేరుతోటి ఒక నదము ఉన్నది, అది నది కాదు నదము. నదికి నదానికి తేడా ఉన్నది. పడమర వైపు నుంచి తూర్పుకి ప్రవహించి సముద్రంలో కలిసిపోతే వాటిని నదులు అంటారు. గంగ, గోదావరి, కృష్ణ ఇవన్నీ పడమర నుంచి తూర్పుకి ప్రవహిస్తాయి, తూర్పు వైపు ఉన్న బంగాళాఖాతంలో కలిసిపోతాయి. అందుకే వీటికి ఏమని పేరు అన్నమాట, తూర్పునకు ప్రవహించునవి నదులు. కొన్ని తూర్పు నుంచి పడమరకి ప్రవహించి పడమర వైపు ఉన్నటువంటి సముద్రంలో కలిసిపోతాయి, వాటికి నదములు అని పేరు. అందుకే నర్మద, గోమతి, తపతి ఈ మూడు కూడా నదములు. ఉదాహరణకి నర్మద నది కాదు, అది తూర్పును పుట్టింది, పడమరకి ప్రవహిస్తుంది, పశ్చిమ సముద్రంలో ద్వారక దగ్గర కలిసిపోతుంది. గుజరాత్లో ఉన్న ద్వారక దగ్గర పశ్చిమ సముద్రం, దాన్ని ఇప్పుడు అరేబియా సముద్రం అని పిలుస్తున్నామే, అక్కడ సముద్రంలో కలుస్తుంది. గోమతి కూడా అంతే, గోమతి కూడా తూర్పు నుంచి పడమరకు ప్రవహించి మళ్ళీ అరేబియా సముద్రంలోనే కలుస్తుంది. తపతి కూడా అంతే. ఈ అందుకే ఇటువంటి వాటిని నదములు అంటారు. నదీ నదములు అంటే ఇవన్నమాట. ఈ గోమతి అనే నదానికి సూత మహర్షి పౌరాణికుడు గనక తనతో పాటు సౌనకాదులందరినీ తీసుకెళ్ళి స్నానం చేయించడానికి పట్టుకెళ్ళేవాడు. అక్కడ ఒక విచిత్ర ప్రాణి కనపడ్డాడు. గోమతి నద తీరంలో ఒక భయంకరాకారంతో ఉన్న మనిషి కనబడ్డాడు. అచ్చ మానవుళ్ళగే ఉన్నాడు, రూపమేమి పెద్ద ఎక్కువగా లేదు, ఏ బ్రహ్మరాక్షసుడాకారము కాదు. మానవుడు ఎంత పరిమాణంలో ఉంటాడో అంతే పరిమాణంలో ఉన్నాడు. కానీ వాడు ఒళ్ళంతా పొడలు పొడలు వచ్చాయి. పావులు ఉంటే సరే, కొన్ని పావుల యొక్క పొడలు ఉందో అలా అందరి చర్మం, ఆ చర్మాన్ని చూస్తే భయం వేస్తుందన్నమాట. ఏదో కొండ చెలవ మీద పులుసులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ముక్కు పాడైపోయింది, దంతాలు అసహ్యకరంగా ఉన్నాయి. అందువల్ల వికృతమైన చర్మంతో జుగుప్సాకరమైన ఒక ప్రాణి కనబడ్డాడు. ఇంకా ఆ మనిషి దగ్గర నుంచి వస్తుంది వాసన, ఓరి రామచంద్ర ప్రభు ఆ వాసన తట్టుకోలేకపోతున్నారు అన్నమాట. కొంతమంది శరీరం నుంచి అటువంటి దుర్వాసన వస్తుందని విన్నాం, కానీ మనం ఇంతవరకు చూడలేదు. అదేం జుగుప్సాకరమైన వాసన, కుళ్ళిపోయిన వస్తువులు, ఇంకేవేవో రకరకాలైనటువంటి చెత్తా చెదారం, మురికి ఎలా ఉంటుందో అటువంటి వాసన వచ్చేస్తుంది. ఆ వాసన తట్టుకోలేక మహర్షులు స్నానం చేయడానికి వచ్చిన వాడు దూరంగా పారిపోయారు. పాపవాడు, అయ్యలారా నన్ను రక్షించండి, మీకోసమే చాలా దూరం నుంచి శ్రమపడి నడిచి వచ్చాను అన్నాడు. అనగానే ఈ ఋషులలో జమదగ్ని మహర్షి కూడా ఉన్నాడు. జమదగ్నికి జాలి ఎక్కువ, శ్రీవత్స గోత్రం వాళ్ళకి సహజంగా కొంచెం జాలి ఎక్కువ ఉంటుంది. అందుకని ఆయన జాలి పడిపోయి, ఎవర్రా పాపవాడు ఎవడో మన కోసం వచ్చాడు, కష్టం తీర్చమని వచ్చాడు, ఒక క్షణం ఆగండి, జుగుప్సాకరమైన రూపాన్ని వాసనని తట్టుకుందాం, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేయకపోతే ఎలాగా, మానవ సేవే మాధవ సేవ అని వాళ్ళని ఆగాడు. దాంతో వెళుతున్న వాళ్ళు మళ్ళీ ఆగారు. ఇప్పుడు ఆ మనిషిని కూర్చోబెట్టి, ఏం నాయన ఇంత దూరం వచ్చావు, నీ శరీరం ఎందుకు ఇంత దరిద్రంగా ఉంది, ఈ చర్మం అంతా ఇంతంత పొలుసుల కింద వచ్చేసి పాము పైకి కుబుసు ఊడిపోయినట్టుగా ఊడిపోతున్నాయి, కారణం ఏమిటి, నీ శరీరం ఇంత జుగుప్సాకరంగా హేయంగా ఉంది ఏమిటి, వాసన వచ్చేస్తుంది ఏమిటని అడిగితే, మహాత్ములారా నేను ఏం పాపం చేశానో నాకు తెలియదు, కానీ నాకు పుట్టుకతో ఈ దరిద్రపు వ్యాధి వచ్చింది, దీనివల్ల నన్ను చూసిన వాళ్ళంతా అసహ్యించుకుంటున్నారు. ఆఖరికి మా అమ్మ నాన్న కూడా నా చర్మాన్ని చూసి అసహ్యించుకున్నారు. కాళ్ళకి దండం పెట్టేవాళ్ళు, ఋషులకు కూడా దండం పెట్టేటటువంటి వాళ్ళు నన్ను చూసి పారిపోతున్నారు. నేను ఎవరినైనా అలా ముట్టుకోకపోతే నా చేతులు చూసి నన్ను ముట్టుకొని ఇవ్వటం లేదు. చేతులు గరుకుగా అసహ్యంగా ఉన్నాయి, చర్మం అంతా పులుసులు వచ్చేస్తోంది, వాసన వచ్చేస్తోంది. దీనివల్ల ఏమిటి, స్నానం చేయలేడు. స్నానం చేస్తే కదా శరీరం శుభ్రమవుతుంది. ఈ శరీరం ఎప్పుడైతే పులుసులు పులుసు కింద వ్యాధితో ఉందో, నీళ్లు తగిలితే మంట వచ్చేస్తుంది, స్నానం చేయలేడు. స్నానం చేయకపోతే దుర్వాసన ఇంకా పెరిగిపోతుంది, శరీరం కుళ్ళు వాసన వచ్చేస్తోంది, కుళ్ళిపోతుంది. ఎంత ఎందుకండి, మలమూత్ర విసర్జనకు వెళ్ళాక కూడా వాడు అవయవాలు కడుక్కుంటే శరీరానికి తట్టుకోవట్లేదట, నీళ్లు శరీరాన్ని తట్టుకొనివ్వట్లేదట, ఇంతకంటే దరిద్రం ఉంది. మనం అందుకే అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి, మహాపాపాలు ఇష్టం వచ్చినట్టు చేసేయకూడదు. మీరు చూసారో లేదో, కొందరికి కాళ్ళు షుగర్ వల్ల వాటి వల్ల కుళ్ళిపోతాయి, కాళ్ళకు కట్టు కట్టేస్తారు, ఆ పైనేమో పాపం ప్లాస్టిక్ కవర్లు వేసుకోవాలి, కాళ్ళు కడుక్కోవడానికి లేదు, ఒళ్ళు గట్టిగా కడుక్కోవడానికి ఉండదు, స్నానం చేయడానికి ఉండదు, ఎంత బాధ అండి ఇది పాపం. మనం వాళ్ళని చూసి జాలిపడాలి. జాలిపడడం అంటే సేవ చేస్తాం, కానీ బాధ ఎవరిని తప్పించగలుగుతాం, ఎవరి బాధ వాడు అనిపించాలి. కానీ ఈ బాధ రాకుండా ఉండాలంటే అనుక్షణం జీవితంలో జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఇవాళ మన దగ్గర ఏదో ధనం ఉందనో, లేకపోతే డబ్బు ఉంది, ఏదో మంచి పదవి ఉందనో, కీర్తి ఉందనో, ఇంకోటి ఉందనో, రెచ్చిపోయి ఇతరులకు అన్యాయం చేశామా, మహాత్ములను అవమానించామా, మహాపాపాలు ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తాం. అందులో ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు, మన చేతనైనంత వరకు ఇతరులకు అపకారం చేయకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. పాపాత్ముణ్ణి శిక్షించేందుకు ఎలాగో మనతో పాటు ప్రభుత్వం ఉంటుంది, అవసరమైతే దేవుడు ఉంటాడు. పిల్లలు ఎవరన్నా బాగా పాపాలు చేస్తూ ఉంటే గురువులు శిక్షిస్తే తప్పు కాదు. కొంతమంది ఎందుకంటున్నానంటే మాట ఏమండి, ఇతరులకు అపకారం చేయకూడదంటారు, కానీ ఒక కుర్రాడు సరిగ్గా చదవటం లేదు, దొంగతనాలు చేస్తున్నాడు, నేను టీచర్ని, ఈ కుర్రవాడిని కొట్టొచ్చా కొట్టకూడదా అని అడిగాడు టీచరు. అది ధర్మం. ఎందుకని, నువ్వు ఉపాధ్యాయుడివి. ఉపాధ్యాయుడి దగ్గర శిష్యుడు పాడైపోతూ ఉంటే చదువుకున్న కుర్రవాడు వెకిలిగా ప్రవర్తిస్తే వాడిని చితక్కొట్టి దారిలో పెట్టచ్చు. అప్పుడు అది అధర్మం కాదు, అది కరుణ లేకపోవటం కాదు. అలాగే ఒక మంచి యజమాని ఉన్నాడు, ఒక వ్యాపారి ఉన్నాడు, ఆయన దగ్గర కొంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు సరిగ్గా లేకుండా ఈ యజమానిని మోసం చేస్తున్నప్పుడు, తప్పుడు పనులు చేస్తున్నప్పుడు, అప్పుడు యజమాని శిక్షించాలి. శిక్షించకపోతే అది తప్పు అవుతుంది వాడు, ఎందుకంటే పాపిస్తాడు, దొంగ మొత్తం కంపెనీనే నాశనం చేస్తాడు, అప్పుడు లాగ ఒట్టించుకున్న వాడికి అంటే ఏం పర్వాలేదు, అది పాపానికి శిక్ష. కాబట్టి ఎప్పుడు కూడా పాపం చేసిన వాడికి శిక్ష వేయాలి. కాబట్టి కరుణకి శిక్షకి తేడా ఉన్నదన్నమాట. ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఆ మనిషిని శిక్షించవలసిన బాధ్యత ఉన్నది. తీవ్రమైన అపరాధం చేసిన వాడిని శిష్యుడైతే గురువు శిక్షించాలి, పిల్లలనైతే తల్లిదండ్రులు శిక్షించాలి, ఉద్యోగినైతే యజమాని శిక్షించాలి, రక్షక భటులు దొంగల్ని శిక్షించాలి, ప్రభుత్వం వారు పాపాత్ములైనటువంటి పౌరుల్ని శిక్షించాలి, జడ్జి గారు న్యాయాధిపతి ఒక పాపాత్ముడికి శిక్ష వెయ్యాలి. అప్పుడక్కడ మాట వరసకి కూడా నిష్కరుణ అనే పదం రాదు. అనవసరముగా ఇతరులను హింసించకూడదు, అన్యాయం చేయకూడదు, అది అకరుణ అంటే. అందువల్లే సాధ్యమైనంత వరకు కూడా నేను చెప్పిన దాంట్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి మన వల్ల ఇతరులకు మాత్రం అన్యాయం జరగకుండా ఉండేందుకు మనం ప్రయత్నిద్దాం, అలా ప్రవర్తిద్దాం. ఇప్పుడు వాడికి విషయం తెలియదు, నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఈ రోగం వచ్చింది, స్నానం చేయలేను, అవయవాలు కడుక్కోలేను, తినలేను గట్టిగా, నానా యాతన పడుతున్నాను, ఎంతకాలం బతుకుతానో తెలియదు, కానీ దినదిన గండం నూరేళ్ళు ఆయుష్యుగా ఉంది, ఇది దుర్భర జీవితం, ఇది ఈ జీవితం తట్టుకోలేకపోతున్నాను, సద్దామన్నా చావలేకపోతున్నాను. ఆత్మహత్య కూడా అన్ని వేళ్ళ చేసుకోలేరు అండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క మూమెంట్లో చేసుకుంటారు, కానీ వాడే ఒక్క రెండు రోజులు అయితే వెళ్ళి చావమంటే చావలేడు. ఆ క్షణం బలహీన క్షణంలో చావాలనుకుంటాడు, కానీ ఆ గండం దాటిందా మళ్ళీ చావమన్నట్టు చూద్దాం, ఎవడు చావడు, పొరపాటును కూడా చావడు, చచ్చే చావు అది చావు అంటే. అందుకని నేను చావలేను బతకలేను, నన్ను రక్షించండి, మహాత్ములైన ఋషులు మీరు, మీరు తలుచుకుంటే నన్ను రక్షిస్తారు అని ప్రార్థించాడు. అప్పుడు ఋషులంతా, మాలో ఈ జమదగ్ని పరమ తపస్వి, పూర్వజన్మ రహస్యాలు ఇట్టే కనిపెడతాడు, కాబట్టి ఈ జమదగ్నియే నీ పూర్వజన్మ రహస్యం తెలుసుకుని నీకు తగిన ప్రాయశ్చిత్తాన్ని విధిస్తాడు అని అందరూ, మహర్షి జమదగ్ని పాపం ఈ దీనుడి గాథ ఏమిటో, పూర్వజన్మ రహస్యం ఏమిటో కనిపెట్టి మాకు చెప్పండి, వీడిని మనం రక్షిద్దామన్నారు. వెంటనే జమదగ్ని ఒక్క క్షణం కళ్ళు మోసుకుని, మహానుభావుడు గనక, పరమశివ భక్తుడు గనక, క్షణంలో శివానుగ్రహంతో అసలు విషయం తెలుసుకుని, నాయనలారా వీడి పూర్వజన్మ రహస్యం చెబుతున్నాను వినండి, వీడు పూర్వజన్మలో చక్కని పండితవంశంలో పుట్టాడు, వీడు కూడా కొంతకాలం చదువుకున్నాడు, ఈ చదువుకున్న దగ్గర నుంచి వీడికి అహంకారం పుట్టింది, నాకంటే గొప్ప పండితుడు లేడు, నేనే గొప్పవాణ్ణి అనుకునేవాడు, ఎవరు ఏం చెప్పినా ఆక్షేపించేవాడు, అందరినీ తిట్టేవాడు. కొంతమంది కర్మం ఏమిటో తెలియదు కానీ ఇతరులను ఎంతసేపు తిడతారన్నమాట, నీకు రాదు నీకు రాదు అని అందరినీ తిడుతూనే ఉంటారు, అహంకరించి తిరిగేవాడు. ధనమదంబును వేద విద్యామదంబు అంటాడు శ్రీనాథుడు. ధనమదం వేద విద్యామదం ఈ రెండూ పట్టుకున్నటువంటి, డబ్బున్నా చదువున్నా అహంకరించకూడదు, కానీ వాడి కర్మకాలం కాలి ఈ రెండు మదాలు పట్టుకున్నాయి. ఎప్పుడు విద్యని వివాదమునకు వాడకూడదట, విద్యా వివాదాయ ధనం మదాయ. అజ్ఞానులు ఏం చేస్తారు, చదువుకున్న చదువుని అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేయడానికి, వాదించి ఇతరులను పడగొట్టడానికి, ఇతరుల మీద ధర్నాలు చేయడానికి వాడతారు, ధనాన్ని మదించి ఇతరుల నాశనానికి వాడతారు. ఎంత కర్మయోగం అది అంటాడు సుభాషితాలలో. కాబట్టి ఎక్కడిది ఏం పాపమో ఏమిటో తెలియదు కానీ వీడు తన ధనాన్ని విద్యని దుర్వినియోగం చేశాడు. ఓ నలుగురు ఐదుగురు శిష్యులు వీడికి తానా అంటే తందానా అనేవాళ్ళు ఉన్నారట. ఎక్కువ మంది ఉండరు పాపాత్ములకి అనుయాయులు, అయినా ఒక నలుగురు ఐదుగురిని వెంట పెట్టుకుని ఈ పాపాత్ముడు నేనే ఉపాసకుణ్ణి, నేనే గొప్పవాణ్ణి, నేనే పండితుణ్ణి, నన్ను మించినటువంటి ధనవంతుడు లేడు, గుణవంతుడు లేడు, బలవంతుడు లేడు, విద్యావంతుడు లేడు అనుకునేవాడు. ఈ కర్మయోగం ఏమిటో దీనివల్ల వ్యసనములు కూడా వచ్చాయి. ధనము విద్య ఈ రెంటికి తోడు మద్యపానం అలవాటైందట. పరమ పవిత్ర వంశంలో పుట్టి మద్యం తాగడం వాడి కర్మ కాకపోతే ఇక ఇక్కడి నుంచి వరసగా ఒక వ్యసనం వస్తే అన్ని వ్యసనాలు వస్తాయి. అన్ని వ్యసనాలు వచ్చాయి. ఇలా ఉండగా ఒకనాడు వాడు ఒక కేకారణ్యంలో గురువు గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన్ని ఆశ్రయించి ఇంకొంచెం ధనం సంపాదించాలి అనుకున్నాడు. నలుగురు ఐదుగురు శిష్యుల్ని వెంట పెట్టుకుని ప్రయాణంలో బయలుదేరేటప్పుడు కొంచెం పుచ్చుకు బయలుదేరాడు. ఓ బెల్ట్ షాపులో ఎక్కడో ఏదో దొరికింది కాస్త ఓ సీసా పుచ్చుకొని ఈ మహానుభావుడు నలుగురు శిష్యులను వెంట పెట్టుకుని తూగుతూ బయలుదేరాడు. ఆ అరణ్యంలో ఒక ఆయన కూర్చుని పెద్ద గొంతుకుతో ఓం నమశివాయ అని అరుస్తున్నాడు. వీడికి ఒళ్ళు మండిపోయింది. ఎవడెవరా నువ్వు, మంత్రం పైకి చెబుతావా, అందులో నమశివాయ అనే పంచాక్షరి మంత్రం బీజాక్షరాలు పైకి పలుకుతావా, దౌర్భాగ్యుడా, అసలు బీజములు పైకి పలకమని ఎవడు చెప్పాడురా నిన్ను, ఓం అనే ప్రణవాన్ని పైకి పలుకుతావా అని వాడిని తిట్టాడు. ఏమోనండి, మా గురువుగారు చెప్పించారండి, మా గురువుగారు చెప్పారు కనుక నేను చెప్పినది చెప్పినట్టుగా చేస్తాను, మా గురువుగారు ఓం నమశివాయ అనమన్నాడు నేను అంటానన్నాడు. ఎవడరా నీ గురువు, ఆ దరిద్రుడికి ఓ మంత్రం వచ్చా తంత్రం వచ్చా, ఏది పైకి చెప్పాలో ఏది లోపల చెప్పాలో తెలియదు, వాడు గురువు నువ్వు శిష్యుడు, ఒరే నా మాటలు అనరా, లోపల లోపల చేయరా, అసలు నీకు పనికిరాదురా ఈ విద్య అని వాడిని తిట్టినా వాడు వినిపించుకోకుండా మా గురువుగారు చేసుకోమన్నారు చేసుకుంటున్నానన్నట్టు. ఇంకా వాడిని తిట్టిన తిట్టు తిట్టి ఆ తిట్టిన తిట్ల వల్ల ఏమైపోయింది, కలుషం అయిపోయింది మనస్సు. ఎవడి మీద కోపం వచ్చి వాడిని తిట్టాక ఇంకా మనస్సు అశాంతిగా ఉంటుంది కదా, అందులో వీడు కొంచెం పుచ్చుకుని కూడా ఉన్నాడు. ఈ పుచ్చుకున్న అశాంతితో వాడిని తిట్టిన అశాంతితో చే వీడు దరిద్రుడు దొరికాడు, ఇలా ఎవడ పడితే వాడు మంత్రాలు చెప్పేస్తున్నారు, ఎవరు పడితే వాడు చదివేస్తున్నారని వాడినే తలుచుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి గురువుగారు కనపడలేదు. నేను రాగానే నాకు కనపడ్డా, నేను చదువుకున్నవాణ్ణి, ఏదో గొప్పవాణ్ణి, నా అంతటి వాణ్ణి, ఈయనేదో అడవిలో ఉండి గురువు అని పిలిపించుకుంటున్నాడు, ఆశ్రయిద్దామని వస్తే నాకు దర్శనం ఇవ్వడా అని ఆ అడవిలో ఆనాడు ఉపన్యాసం చెబుతున్న సద్గురువు పేరు కృతవీర్యుడు. కృతవీర్య మహర్షి చాలా గొప్పవాడు, దత్తాత్రేయ శిష్యుడు. ఆయన కోసం వెళ్ళాడు. ఈయన వెళ్ళే సమయానికి ఆ గురువుగారు లేరు. అందుకని ఆ కృతవీర్యుడి దగ్గర ఉన్న శిష్యుల్ని, ఏ మీ గురువుగారికి ఆ మాత్రం జ్ఞానం ఉండద్దా, నేను మహాపండితుణ్ణి వస్తున్నాను, రాగానే దర్శనం ఇమ్మని ఓ ఉత్తరం రాసి పంపాను, నా ఉత్తరం అందలేదా అంటే మీ ఉత్తరం అందిందండి, కానీ మా గురువుగారు వారి గురువుగారిని చూడటానికి సహ్యపర్వతానికి వెళ్ళారండి, తన గురువు పిలిస్తే వెళ్ళాలి కదండి అన్నారు శిష్యులు. ఎవడా దత్తాత్రేయుడు, పైగా వీడు పెద్ద శిష్యుడా, నేను నాలాంటి పండితుడు గురువుగా అతన్ని అంగీకరించడానికి రావడమే నా అదృష్టం, వాడు అదృష్టం, అటువంటిది నేను వస్తే నాకు దర్శనం ఇవ్వడా అన్నాడు. వాడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరి దగ్గరకన్నా దర్శనానికి పెడుతున్నప్పుడు అవతల వాడికి కుదిరితే దర్శనమిస్తాడు. ఆ వ్యక్తితో నీకు పనుందనిగా వెళ్ళావు, ఆయన గొప్పవాడనే కదా వెళ్ళావు, వెళ్ళినప్పుడు ఆయనకు కుదరకపోతే దర్శనం ఇవ్వకపోతే వాడి మీద ఎగురుతామా, రేపు పొద్దున మీరు రేపు పొద్దున్నో నా దగ్గరికి వస్తారు, నేను సమయానికి ఉండను, ఉండకపోతే ఏమి ఒత్సరికి పద్మాగురు ఉండడా అని నావే దగ్గరితే ఇంక నా దగ్గరికి ఎందుకంటే రావడం, మీరు గురువు అనే ఉద్దేశంతో వచ్చినప్పుడు అవకాశం ఉంటే దర్శనం ఇస్తారు ఈయన, లేకపోతే మానేస్తారు, మిమ్మల్ని ఏమన్నా రమ్మని బతిమేలాడు ఆయన, బొట్టెట్టి నేను గురువుని నా దగ్గరకి రండి అని పిలిస్తే అప్పుడు ఆయన తప్పు. మనం ఒక వ్యక్తిని కావాలని ఆశ్రయిస్తున్నప్పుడు ఆ అవతల వ్యక్తికి అవకాశం ఉంటే దర్శనమిస్తాడు, లేకపోతే ఇవ్వడు, కుదిరితే దండం పెట్టుకోవాలి. దర్శనం ఇవ్వనప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలండి, అప్పుడు ఇంకా భక్తి పెంచుకోవాలి, అంతేగాని అసహ్యించుకోకూడదు. ఈ మూఢుడు ఆ కృతవీరుణ్ణి నోటికి వచ్చినట్టు తిట్టాడు. ఇప్పుడు ఏమైంది, అసలే ధనం, దానికి తోడు విద్య, కీర్తి ఇవి దృష్టిలో పెట్టుకుని అహంకరించాడు, తాగుడు అలవాటయ్యింది. ఈ తాగుడు అలవాటుతో ఉన్నటువంటి వాడు కృతవీరుడనే గురువుని చూడడానికి బయలుదేరాడు. బయలుదేరి దారిలో ఓ భక్తుడు పంచాక్షరి జపం చేసుకుంటుంటే వాణ్ణి తిట్టాడు, నీ ఇష్టమవుతాడు జపం చేస్తావా అని. ఆ జపం చేస్తావాని తిట్టి ఆ దిక్కుమాలిన బుద్ధితో తిట్టినటువంటి కాలుష్య బుద్ధితో కృతవీరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయన కనపడలేదు, కనపడకపోతే ఆయన్ని తిట్టాడు. మా గురువుని తిట్టకండి అన్నారు శిష్యులు, దాంతో శిష్యులు తిట్టేశాడు. ఇప్పుడు ఇంక వీటి పని తిట్టడం అన్నమాట. ఈ తాగుడు బైకులు ఏం చేస్తాడో తిరిగి తెగతిట్టాడు. వీళ్ళందరినీ తిట్టి 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 ఇలాంటి ఋషులు ఉన్నటువంటి అడవికి రాను, ఈ అరణ్యం అంతా నాశనం అయిపోవాలి, వీళ్ళంతా పాడైపోవాలి అని నోటుకు వచ్చినట్టు చెప్పించాడు. ఈ పాపాత్ముడు శాపం పెడితే శాపం వాళ్ళకి తగులుతుందా? శాపం ఎవడు పెడితే తగులుతుంది? రావణాసురుడో లేకపోతే శిశుపాలుడో శాపం పెడితే శాపాలు ఏం తగలమండో. గుర్తుపెట్టుకోండి, రంభని చెరిచాడు నలకోబరుడు యొక్క భార్యని. ఎవడు? రావణాసురుడు. దాంతో నలకోబరుడు గొళ్ళు మండిపోయింది. రంభని బలాత్కరించిన రావణుడు పరస్త్రీ జోలికెడితే వాడి తలకై చెక్కలైపోతుందని చెప్పించాడు. ఈ శాపం పెట్టిన కొద్ది రోజులకే పుంజికస్థలని అప్సరసని చెరిచాడు వాడు. వాడికి ఏం అవ్వలేదు, రావణాసుడికి ఏం అవ్వలేదు. కానీ పుంజికస్థల జోలికి వెళ్ళగానే బ్రహ్మదేవుడు పిలిచి, దుర్మార్గుడు, పుంజికస్థలని బలాత్కరించావు కాబట్టి నీకు నేను శాపమిస్తున్నాను, ఈ రోజు నుంచి ఇష్టపడని స్త్రీని బలాత్కరిస్తే నీ తల 1000 చక్రై చస్తావన్నాడు. అప్పటి నుంచి రావణాసుడు ఆగిపోయాడు. ఎందుకని? నలకోబరుడి యొక్క శాపానికి అతీతమైన శక్తి రావణాసుడి దగ్గర ఉంది. రావణాసుడి తపశక్తి ముందు నలకోబరుడి శక్తి పెసరు, కాబట్టి నలకోబరుడి శాపం తగలలేదు ఆయనకి. కానీ అదే బ్రహ్మగారి శాపం ఎందుకు తగిలింది అంటే, వీడికి వరాలు ఇచ్చిందే బ్రహ్మ. వరాలు ఇచ్చిన వాడికి శాపాలు ఇచ్చే శక్తి ఉంటుందని వాడికి తెలుసు. అందుకే బ్రహ్మశాపానికి భయపడ్డాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇతరులను చెప్పించడానికి మనకెంతుంది అర్హత? మనం శాపం పెట్టామంటే వాడికి తగలాలి. ఈ మధ్యన ఒకడున్నాళ్ళండి, నేనే కవినని ప్రతివాడిని తిట్టడం మొదలెట్టాడనమాట. వీడు నాకు అయిష్ఠుడు అంటాడు. అయిష్ఠుడు అనే శబ్దం తప్పు, అసలు అదే తప్పు. సాధ్యమైనంత వరకు నోటికొచ్చినట్టు ఇతరుల తిట్టుగా విత్తనం రాస్తే ఈ తిట్లు వాళ్ళకి ఏం తగలవు, సరిగదా? మహాత్ములను తిట్టడానికి నీ పద్యం వాడావా, నిన్నే వచ్చి పటక్కలు కొట్టేస్తుంది. ఎందుకంటే అవతల వాడి తపశక్తి ముందు నీ తపశక్తి ఎంత? ఔచిత్యం ఎరిగి చెప్పించాలి. ఒకసారి మీరు ఆలోచించండి, ఒక సామాన్య మానవుడు వచ్చి ఏ శంకరాచార్యుడి దగ్గరికి వీడు శాపం పెడితే శంకరాచార్యుడికి వీడి శాపం తగులుతుందా? శంకరుడు శాపం పెడితే వాడికి తగులుతుంది. కానీ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఓసారి ఒక అడవిలో తల్లకిందులుగా తపస్సు చేస్తున్న ఒక ఋషి ఉన్నాడు. 1000 ఏళ్ళు తల్లకిందులుగా తపస్సు చేశాడ. ఈ కాళ్ళతోటి చెట్టు కొమ్మని పట్టుకుని తల కిందకి పెట్టి వేళ్లాడుతూ తపస్సు చేశాడు వాడు 1000 ఏళ్ళు. ఒక రోజున ఆ అరణ్యం గుండా ఒక స్త్రీ వెడుతోంది, పరుగు పరుగును వెడుతోంది. మహావేగంగా పరిగెత్తుకుంటూ వెడుతున్న ఈ అమ్మాయి టక్కని తలకిందులుగా వేళ్లాడుతున్నటువంటి ఋషిని ఢీకొట్టింది. వాడు ఢవుక్కని పడిపోయాడు. పడిపోవడంతో వాడికి ఒళ్ళు మండిపోయింది. దిక్కుమాలిందనా, 1000 సంవత్సరాలుగా ఈ చెట్టు కొమ్మకి తల్లకిందులుగా వేళ్లాడుతున్నాను, తపస్సు చేస్తున్నాను, అటువంటి నన్ను వెనక ముందు చూడకుండా కళ్ళు మూసుకుపోయిన కళ్ళతో వచ్చి నన్ను తన్నుతావా, నన్ను ఢీ కొడతావా, నేను కింద పడిపోయాను, నా తపస్సు పాడైపోయింది, నువ్వు తక్షణం కాళ్ళు విరిగి చచ్చిపోని చెప్పించాడు. ఆవిడకేం అవ్వలేదు, అయ్యా నన్ను క్షమించండి అని దండం పెట్టేసి పరుగు పరుగును వెళ్ళిపోయింది. దాంతో వీడికి గజగజలాడిపోయాడు, బాధపడిపోయాడు. 1000 ఏళ్ళు తపస్సు చేశాను, ఎంత శక్తి ఉంది నాకు, ఎంతకాలం తపస్సు చేసినటువంటి శక్తితో ఒక అమ్మాయిని నీ కాళ్ళు విరిగి చచ్చిపోయిన చెప్పిస్తే అమ్మాయి కాళ్ళు విరగలేదు, ఏమవ్వలేదు, ఇంకెందుకు నా తపస్సు, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతాను బాబాయ్, నేను చచ్చిపోతాను అని ఆ కొమ్మకు ఉరితాడు వేసుకుని చావబోయాడు. ఇంతలో ఆ వృక్షదేవత ప్రత్యక్షమయ్యింది. చీ దౌర్భాగ్యుడ, నువ్వు ఈ కొమ్మకు ఉరివేసుకుని చేస్తే నాకు కూడా చెడ్డొస్తుంది, నా పవిత్రత కూడా పోతుంది, ఎందుకురా చస్తున్నావు అంది వృక్షదేవత. నువ్వు చస్తే నా వృక్షానికి ఉన్నటువంటి పవిత్రత పోతుందని కానీ తెల్లబోయేవాడు, అమ్మా నీకు కూడా నేను లోకు అయిపోయానా, చావడానికి కూడా లోకు అయిపోయానా అన్నట్టు వాడు. మరి లోకు కాకేమిట్రా, ఎందుకురా చస్తావు, 1000 ఏళ్ళు తపస్సు చేసిన వాడు ఆత్మహత్య చేసుకుంటావా, ఆత్మహత్య మహాపాపమని, ఆత్మహత్య చేసుకున్నవాడు పిశాచం అయిపోతాడని నీకు తెలియదిట్రా అనగా, కాదమ్మా నాకు బాధ కలిగింది, అందుకే చచ్చిపోతున్నాను, 1000 ఏళ్ళు తపస్సు చేశాను కదా, ఇంత తపస్సు చేసిన నేను శాపం పెడితే ఒక అమ్మాయి చావలేదు, ఇంకెందుకు నా తపశక్తి అన్నట్ట. అప్పుడు ఆవిడ పక్కపక్కనే వెదాని బాధ, ఇప్పుడు చూడు అన్నది. ఇందాక వెళ్ళిపోయిన అమ్మాయి ఒక వ్యక్తిని భుజం మీద చెయ్యేసి వేయించి తీసుకొస్తుంది. ఆవిడ దగ్గరకు వచ్చి ఈ తపస్సు చేసుకున్నవాడికి 2 చేతులు జోడించి దండం పెట్టి, అయ్యా ఈ నా భుజం మీద చెయ్యేసిన వాడు మాయన, మాయన ఒక గొప్ప రైతు, ఈ అడవికి కొంచెం దూరంలో మాకు 3 ఎకరాల పొలం ఉంది, ఆ పొలాన్ని సాగు చేసి అందులో పంట వేసి వరి పండించి ఆ వరితోటి ఎంతోమందికి అన్నదానం చేస్తూ ఉంటాం మేము, మేము తింటూ ఉంటాం. తీరా ఇవాళ వరి పంటలోకి వెళ్ళాడు మాయన, ఏదో శ్రావణ మాసం వర్షాలు కురుస్తున్నాయి కదా అని నాట్లు వేయడానికి వెళ్ళాడు. ఇదేమిటో, ఈ శ్రావణ మాసంలో కూడా బాగా వేడెక్కువైపోయింది, ఈ వేడి తట్టుకోలేక పొలంలో పనిచేస్తున్నాయని ఫిట్ వచ్చి పడిపోయాట, స్పృహ పడిపోయాట,
ఒక కుర్రాడు వచ్చి మీ ఆయన పొలంలో పడిపోయాడని అమ్మాయికి చెప్పారు. అమ్మ బాబోయ్ మా ఆయన అనుకుని పరిగెత్తుకెళ్ళింది, ఆ పరిగెత్తడంలో వీడిని టీ కొట్టింది. అందువల్ల మా ఆయన ఎక్కడ చచ్చిపోతాడో అని బాధతో పరిగెత్తానండి. భార్యకి భర్తే కదండి దైవం, పతివ్రతను కాబట్టి తొందరగా పరిగెత్తాను. ఆ కంగారులో మిమ్మల్ని టీ కొట్టి మీ తపస్సు పాడు చేసినందుకు నన్ను క్షమించండి. ఇందాక మీరు నన్ను తిట్టినప్పటికీ మా ఆయన మీద ఉన్న బెంగ వల్ల మీ దగ్గర ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాను, ఇప్పుడు మా ఆయన్ని జాగ్రత్తగా నడిపించి తీసుకొస్తున్నాను అని తన భర్తతో పాటు ఆయనకి దండం పెట్టి పదే పదే క్షమార్పణ కోరి వెళ్ళిపోయింది. అప్పుడు వృక్షదేవత, చూసావా నువ్వు యోగివి, ఆ రైతు కర్మయోగి, నువ్వు నీ స్వార్థం కోసం తపస్సు చేస్తున్నావు నువ్వు మోక్షం పొందాలని, కానీ ఆ రైతు, రైతు భార్య ఎంతమంది ప్రజలకు అన్నం పెట్టడానికి కృషి అనే ఒక గొప్ప తపస్సు చేస్తున్నారు. స్వార్థం కోసం చేసే యోగి తపస్సు కంటే తన స్వార్థం కోసం, తన ముక్తి కోసం చేసే ఒక యోగి తపస్సు కంటే లోకానికి అన్నం పెట్టడానికి పనికొచ్చే కర్మయోగి యొక్క తపస్సు గొప్పది. అందుకే నీ శక్తి కంటే వాళ్ళ శక్తి ఎక్కువ. పైగా నీకేమో కేవలం నువ్వు మాత్రమే ముక్తి పొందాలని ఉంది, కానీ వాళ్ళు అలా కాదు. ఒక రైతు ఉన్నాడండి, తన పంట తన ఒక్కడే తింటాడా? ఇవాళంటే కొంతమంది డబ్బులు కమ్ముకుంటున్నారు, కానీ పూర్వం ఈ డబ్బులు కూడా వచ్చేవి కదండి పాపం. అసలు రైతులు చేసే సేవ మనం గుర్తించడం లేదు, కానీ ప్రపంచం అంతా రైతు మీద ఆధారపడి ఉంది. అందుకే రైతుకున్న తపశ్శక్తి వేల సంవత్సరములు చేసిన ఋషులకు లేదు అని భారతంలోను శివపురాణంలోను అన్ని చోట్ల చెప్పారు. అటువంటి రైతుని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి అన్నిటికంటే ముందు రైతుని బాగు చేయాలి. రైతు విసిగిపోతే రియల్ ఎస్టేట్లు పెరిగిపోతాయి, పొలాలన్నీ స్థలాలు అవుతాయి, జలం కనుమరుగైపోతుంది. అప్పుడు తిండి లేక చైనా మీద ఆధారపడితే చైనా వాళ్ళు మనల్ని ఆక్రమిద్దామని చూస్తున్నారు. ఈ దుస్థితి నుంచి బయటపడండి. ఇప్పుడైనా వ్యవసాయాన్ని సక్రమంగా సాగేలా చేయనివ్వండి. ఈ రొయ్యలు చేపల చెరువుల వల్ల వచ్చే తాత్కాలికమైన డబ్బు ఎప్పుడు ఉపయోగం లేదు. ఈ రొయ్యల చెరువులు, చేపల చెరువులు, చివరికి రియల్ ఎస్టేట్ ఎక్కువైపోతే భూమి సర్వనాశనం అయిపోతుందిట. అప్పుడు మళ్ళీ మనం నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఎక్కడ చేప అని మీ పాపతో పాటు ఆ చేప నోట్లో పెట్టుకుని పచ్చి చేపలు తినాల్సిన గతి పుడుతుంది. కాబట్టి జాగ్రత్తగా రైతుని కాపాడుకుని వ్యవసాయం జరిగేలా చూడాలి. వ్యవసాయం చేసే రైతు యొక్క ఆ భూమిలో పండినటువంటి పంట శివుడికి, ఇటు మానవులకి, ఇటు జీవులకి, అందరికీ ఉపయోగపడుతుంది కదా. ఒక ఆయన కందులు పండించాడు, ఒక ఆయన ధాన్యం పండించాడు, ఒక ఆయన ఇంకేదో పెసలు పండించాడు, ఇవి ఆయన ఒక్కడే తినడంలా మనందరికీ ఉపయోగపడతాయి. ఎంతమందికి అన్నం పెట్టడం కంటే గొప్ప తపస్య ఉంది? నా అన్నదాన సమం పుణ్యం, అన్నదానముతో సమానమైన పుణ్యం మరొకటి లేదు. ఇంత దానం రైతుల్లో జరుగుతోంది. అందుకని అతడు కర్మయోగి. అటువంటి కర్మయోగిని శపిస్తే ఆ శాపం వాడికి తగలదు అంది వృక్షదేవత. అప్పుడు వాడికి అర్థమయ్యింది. ఆ తర్వాత తక్షణం ఆ రోజు నుంచి నేను చేసే జపము లోకశ్రేయస్సుకు ఉపయోగపడుగాక అని జపం చేయడం మొదలెట్టాట. నేను ఒక్కడనే మోక్షం పొందాలని జపం చేయకుండా లోకశ్రేయస్సు కోసం జపం చేయడం మొదలుపెట్టాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవడు పెడితే వాడు శాపం పెట్టేస్తే ఆ శాపాలు తగలవు. ఈ దౌర్భాగ్యుడు ఆ కృతవీరుడు అనేటటువంటి ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన శిష్యులు గురువుగారు లేరంటే మీ గురువు నశించిపోతాడు, మీరంతా నాశనం అయిపోతారు అని అందరినీ శాపాలు పెట్టుకుంటూ తిట్టుకుంటూ వచ్చేశాడు. ఈ దౌర్భాగ్యుడి శాపం వాళ్ళు ఎవరికి తగలలేదు. ఎందుకంటే వాళ్ళు మహాత్ములు, వీడు స్వార్థపరుడు కనుక, వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు, వీడు ఇంద్రియ నిగ్రహం లేనివాడు కనుక. అలా శాపాలు పెట్టి 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 ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే గుండెపోటు వచ్చింది, చచ్చిపోయాడు. అమాయకుడి జపం చేసుకుంటున్న ఒక భక్తుణ్ణి తిట్టాడు. ఆ భక్తుణ్ణి తిట్టిన తర్వాత వెళ్ళి ఏ గురువు దర్శనానికి వెళ్ళాడో ఆ గురువు దర్శనం అవ్వకపోతే ఆయన్ని తిట్టాడు. గురువుని నింద చెయ్యొద్దన్న శిష్యుల్ని తిట్టాడు, శాపాలు పెట్టాడు. దీనికి తోడు ఉన్నంతకాలం ధనమదం, విద్యామదంతో బతికాడు. చివరిలో తాగి తెచ్చాడు. ఈ పాపాల వల్ల, ఇన్ని పాపాలు వాడిని బాగా పట్టి పీడించటం వల్ల అనేక జన్మలు ఎత్తి 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 ఇదిగో ఈ జన్మ ఎత్తాట. ఈ జన్మలో వాడి శరీరం అంతా పొడలు పొడలు వచ్చేసాయి, దుర్వాసన వచ్చేసింది, చర్మం అంతా అసహ్యకరంగా తయారైపోయింది. అన్నం తినలేడు, మంచినీళ్ళు తాగలేడు, స్నానం చేయలేడు. అందుకనే ఎప్పుడూ కూడా మంత్ర జపం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పిచ్చి సలహాలు ఇవ్వకండి, గుర్తుపెట్టుకోండి. ఎవడన్నా వాడు జపవాడు చేసుకుంటాడు, వాడు గురువులు చెప్పారు, మనం ఏం చేస్తాం దానికి చెప్పండి? అది గురు పరంపర. అది ఇప్పుడు ఇక్కడ మనకున్నటువంటి వేదస్వరం దక్షిణాదిలో వేరు, అదే ఉత్తరాదిలోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ చక్క రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని అంటే అక్కడికి వెళ్ళాక రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని అని చదువుతారు. అది ఆ స్వరం తప్పని అంటే నువ్వెవడు, అది ఉత్తరాది వాడు స్వరం. అది ఒక్కొక్క గురు పరంపరలో ఒక్కొక్క స్వరం ఉంటుంది. పరమాచార్యులు వారు అదే చెప్పారు, తొందరపడి నాకు వచ్చిందే స్వరం అని ఎప్పుడు అనుకోకురా. ఈ లోకంలో గురు పరంపరలో స్వరాల్లో కొద్ది మార్పులు ఉంటాయి, కాబట్టి ఏ గురు పరంపరో ఆ వేదం యొక్క సంహిత ఏమిటో దాని విధానం ఏమిటో తెలుసుకోవాలి. నీకు తెలిసింది మాత్రమే సర్వం అనుకోవడం ప్రమాదం అన్నాడు ఆయన. ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క అర్థం ఉంటుందండి. శబ్దాలు విచిత్రంగా ఉంటాయి, కొన్ని పైకి కనిపించే అర్థం వేరు, అంతరార్థాలు వేరుగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు వ్యంగ్యం అని ఉంటుంది, వాచ్యం అని ఉంటుంది. ఎవరినన్నా తిట్టాలనుకుందాం, వాడు ఉట్టి సొంఠే, కానీ సొంఠ అంటే తంట వస్తుంది కదా, అందుకని ఆహా మీరు ఎంత పండితులండి అన్నామంటే అక్కడ అర్థం పండితుడనే, తిట్టకుండా తిట్టడం అనమాట. అదే పండితుడు కాదు అని డైరెక్ట్గా అన్నావు అనుకో, నువ్వు చవటవి సొంఠవి అంటే వాడు మన తంతాడు. అందుకని మహానుభావుడు అబ్బబ్బబ్బబ్బ మీ వంటి పండితులు లేరు అనాలి. ఆ వ్యంగ్యం వాడికి అర్థం అవ్వాలన్నమాట. ఎప్పుడూ జీవితంలో ఒక్క రూపాయి దానం చేయని వాడిని, ఈ ఇతడి వంటి దాతలేడండి, అతడు శిబి చక్రవర్తి అండి, బలి చక్రవర్తి అండి అంటే వాడికి అర్థం కదా మహాదాత అండి అని. పురాణంలో ఎప్పుడు చూస్తే అప్పుడు ఏదైనా నిద్రపోయేవాడిని, అస్సలు ఈయన మహానుభావుడు అండి, పురాణంలో అస్సలు నిద్రపోడండి అంటే వాడికి తెలియదా మనం వ్యంగ్యంగా అంటున్నామో నిజంగా అంటున్నామో. కాబట్టి ఆ వ్యక్తినికి తిట్టక్కర్లేదట, వ్యంగ్యము అంటారు. నిజానికి అక్కడ పైకి ఏమర్థం అవుతుంది, వీడు పండితుడు అంటే చూసేవాడు పండితుడు అనుకుంటాడు, కానీ వాడు పండితుడు గౌడు సుంఠ అని అసలు విషయం అర్థమైన వాడికి అర్థమవుతోంది. కాబట్టి పండిత శబ్దాన్ని వాచ్యార్థంలో కాకుండా వ్యంగ్యార్థంలో సుంఠకు కూడా వాడుతున్నాం. ఎప్పుడూ దానం చేయని వాడిని బలిచక్రవర్తి అన్నామంటే పైకేమో బలిచక్రవర్తిలో అర్థం వస్తుంది, కానీ అంతరార్థంలో వాడెవడికి పిల్లికి బిచ్చం పెట్టని పిసిరాని అర్థం వస్తుంది. అవునా, ఇది తెలుసుకుంటే చాలు. ఇవన్నీ తెలియాలంటే భాష మీద సమయ సందర్భాన్ని బట్టి బాగా పట్టు ఉండాలి. ఇవి తెలియక వాడు చేసిన ఆ పాపం వల్ల ఈ జన్మ ఎత్తాడు అని జమదగ్ని వాడి పూర్వజన్మ రహస్యం కనుక్కొని ఈ మహాపాపములు వీడిని పట్టుకుని ఇప్పటితో విడిచిపెట్టవు, ఇంకా వీడు ఇలాంటి 1000 జన్మలు ఎత్తాలి. ఏది ఇలాంటి చర్మరోగాలతోనూ ఇంకా దరిద్రపు రోగాలతో ఉన్న జన్మ ఇంకొక 1000 ఎత్తితే కానీ వీడికి విముక్తి లేదు అన్నట్ట. దాంతో ఆ వ్యక్తి హడిలిపోయాడు. ఆ జన్మలో తెలియక మహాపాపం చేశానండి, కానీ ఇంక ఈ జన్మ తర్వాత మళ్ళీ ఇంకో జన్మలో ఇలాంటి రోగం నేను తట్టుకోలేను, ఇప్పటికే ఈ రోగం తట్టుకోలేకపోతున్నాను, నా మీద నాకే జుగుప్సగా ఉంది, ఏదన్నా పరిష్కారం చూపించండి, మీరు గురువులు, మీరు తలుచుకుంటే ఇందులోంచి నన్ను బయటపారేస్తారు. ఇంతమంది మహాత్ములు నైమిషారణ్యంలో 1000 సంవత్సరాలు యజ్ఞం చేస్తున్న పుణ్యాత్ములు, అనేక పురాణగాథలు లోకానికి చెబుతున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు ఉండి తపస్సులు ఉండి ఒక పాపాత్ముడిని పాపాల నుంచి ఉద్ధరించలేరా అని బతిమాలి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుని సాష్టాంగపడ్డట, ముట్టుకోవడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరేమోనని. అప్పుడు జమదగ్ని జారిపడి దీనికి ఒక్కటే ఒక మార్గం ఉన్నది, అదేమిటిది, అత్యంత భయంకరమైన రోగముల నుంచి బయటపడడానికి 10,000 పార్థివలింగములను విడిచిపెట్టకుండా నదీ తీరములో అభిషేకము చేసి ఆ నీళ్లు నీ మీద చల్లితే నీకు తక్షణం ఈ రోగం నుంచి విముక్తి కలుగుతుంది చెప్పాడు సుస్పష్టంగా. సమస్త రోగ విముక్తికి 10,000 పార్థివలింగములను అభిషేకించి ఆ వ్యక్తి పేరు మీదుగా, ఆ తర్వాత అభిషేక జలం ఉంటుంది కదా, మీరు గుళ్ళు అభిషేకం చేశాక ఆ నీళ్ళు ఏం చేస్తారు, మీరు ఎత్తి మీద జల్లుతారు ఇలాగా, అలాగా నీ మీద జల్లుతాం నీకు విముక్తి అవుతుంది అనగా ఆ పని మీరే చేసి పెట్టండి అన్నాడు. అది ఎప్పుడు చేయాలి అంటే ఇంత తీవ్ర రోగం నుంచి విముక్తి పొందడానికి ఎప్పుడూ కూడా చతుర్దశి కానీ మాస శివరాత్రి కానీ శివరాత్రి కానీ ఇటువంటి పర్వదినాల్లో చేయాలి. వీడు అదృష్టం బాగుండి వీడు వచ్చే సమయానికి మాఘమాసం, రాబోయేది మహాశివరాత్రి, కాబట్టి శివరాత్రి దాకా ఈ నదీ తీరంలో ఎక్కడో చోట కాపురం పెట్టు, మా దగ్గరకు వస్తే నిన్ను మేము భరించలేము, మా పురాణం వినేవాళ్ళు పారిపోతున్నారు, కాబట్టి కొంచెం ఓపిక పట్టు ఈ నదీ తీరంలోనే ఉండు అన్నారు ఋషులు.